సర్వాధిష్టాన చైతన్య స్వరూపులు శ్రీ శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. అస్మద్గురు చరణారవిందాభ్యాం నమః. సభాయే నమః. గురుదేవులు ఆజ్ఞను శిరసావహించి ఈ వారం రోజులుగా ధ్యానము అనే ప్రక్రియ మీదుగా గురుదేవులు మనకి ప్రసాదించినటువంటి గీతాలను ఆలాపన చేసుకుంటూ మనకుగా మనకు కలిగిన అనుభవాలని పెద్దలు తల్లులు తండ్రులు అందరూ మనకి తెలియజేస్తున్నారు. ఇటువంటి ఈ ప్రయత్నానికి మనం విచారణ చేసుకునే విషయం ప్రయత్నానికి ప్రయత్నంగా భావించి ఇందులోని తప్పొప్పులను పెద్దలు సాదరంగా మన్నిస్తారని కోరుకుంటూ ధ్యానము అంటే ధి అనేటువంటిది బుద్ధి అని, యానము అంటే దేనియందు ప్రయాణం చేస్తే అది ధ్యానము అయింది. మనం మన బుద్ధిని దేనియందు ఏకాగ్రతగా నిలిపితే అది ధ్యానము అని అనుకుంటున్నాం. చిన్నపిల్లవాడిని కూర్చుని ఒరే బుద్ధిగా చదువుకోరా అంటే వాడు బుద్ధిగా చదువుకున్నాడు అనుకోండి, వాడికి మంచి మార్కులు వస్తాయి, స్కూల్లో వాడికి మంచి ప్రజెంటేషన్ ఉంటుంది. అది వాడి ఏకాగ్రతని చదువు మీద నిలిపాడేమో, వాడికి మార్కులు వచ్చినాయి, వాడికి ప్రజెంటేషన్స్ వచ్చినాయి. మనం ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు ఎన్నిటియందో మన బుద్ధిని ఏకాగ్రత చేసి మనం జీవనం గడపకపోతే మన జీవనం సజావుగా సాగదన్నమాట. ఒక మామూలు దేహం కోసం, దానిని నడపటం కోసమే మన బుద్ధిని ఏకాగ్రత చేసి మరి నడుపుకుని మన జీవన విధానాన్ని కొనసాగిస్తున్న సమయంలో మనకి మన గురుదేవులు ఎంతో మహత్తరమైనటువంటి అవకాశాన్ని, ఇటువంటి కార్యక్రమాలని, ఇటువంటి స్థానాన్ని మనకు ప్రసాదించి సంవత్సరంలో కొన్ని రోజులు అంటే ఒక 15 రోజులు 360 రోజులు మనకుంటే మన విధానాన్ని మనం ఎట్లా కొనసాగించుకున్నా ఒక్క 15 రోజులు మన బుద్ధిని ఆయన యందు ఏకాగ్రత చేయమని మనకి మహాత్ములు ఇటువంటి అవకాశాన్ని ప్రసాదించారు. అయితే కూర్చోగానే ఏకాగ్రత మనకి కలగదు కదండి. మనం లేచింది మొదలు ఎన్నో కార్యక్రమాలని చేసుకుంటూ మనసుకు వచ్చేటువంటి భావాల్ని ఒకరి మీద ఒకరు చూపించుకుంటూ ఉంటాం, మనలో మనం మదన పడుతూ ఉంటాం. నిజంగా ధ్యానము అంటే మనసుని ఒక పరమాత్మ వస్తువు యందు ఏకాగ్రత చేయటమే ధ్యానం అనేటువంటి దానికి నిర్వచనం అని నాకు అనిపిస్తుంది. మహాత్ములు అనేటువంటి వారు కళ్ళు మూసుకునే కూర్చోరు. వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళ మనసు ఎప్పుడు వారు ఏదైతే ఆశ్రయించున్నారో, వారు దేన్నైతే కోరుకుంటూ ఉన్నారో దానిందే వాళ్ళని రమిస్తూ ఉంటారు. ఇక్కడ రమత అంటే భగవంతునితో మనసు అనుసంధానాన్ని పొందుతూ ఉండటమే రమత అంటే. మామూలుగా భార్యాభర్తలు సంసార జీవనం మొదలుపెట్టామనుకోండి, వారు సంసారం చేశారు అనటానికి వాళ్ళు వారి యొక్క తర్వాత జనరేషన్ వాళ్ళకి సాక్ష్యం చూపిస్తుంది. మరి మనము మన భగవంతుడితో మన యొక్క మనస్సు భగవంతుని పాదాలయందు గాని, మన భగవంతుని యొక్క వాళ్ళ దాని యందు వారి యందు మన మనసు రమత చెందింది అంటే మనలో చాలా గుణాలు, అంటే అసలు ఆల్మోస్ట్ గుణాలన్నీ రహితమైతేనే గాని మనం మహాత్మునితో భగవంతునితో రమత చెందలేం. దీనికి సత్సాంగత్యం చాలా విశేషమైనటువంటిది. ఒక మానవుడు కళ్ళు మూసుకుని కూర్చుని ధ్యానానికి అనే ప్రక్రియలో కూర్చుని భగవంతుణ్ణి స్మరించాలంటే స్మరణ రాదు. వాడికి కళ్ళు మూసుకోగానే మనకి ప్రసాదించినటువంటి కీర్తన ఒకటి ఉంది, నిన్నటి జ్ఞాపకాలతో రేపటి వ్యాపకాలతో ఇప్పుడు కూర్చున్న సంగతిని మనం మర్చిపోతాం. మనకి కళ్ళు మూసుకుని కూర్చోగానే అవే జ్ఞాపకం వస్తా ఉంటాయి, నిన్న మనం ఏం చేస్తాము, లేకపోతే నిన్న ఎవరినైనా మనం తిట్టామా, లేకపోతే రేపు మనం ఏం చేస్తాము, ఎటువంటి మనం చెయ్యాలి, లేకపోతే అదే మన ఆశ్రమంలో ఉన్నాం కాబట్టి రేపు ఏం కార్యక్రమాలు చేయాలి, అంటే కొంచెం మనసు కొంచెం అక్కడికి మనిషి పరిణితి చెందాడనమాట. అంటే ఒకళ్ళని తిట్టుకున్నాం కొట్టుకున్నాం అనే సంగతి వదిలేస్తాము, కొంచెం రేపు ఏం కార్యక్రమాలు చేయాలి, లేకపోతే ఆశ్రమంలో ఏం కార్యక్రమాలు చూసుకోవాలి, మనకేమన్నా పూజలు ఉన్నాయా, ఇటువంటి దాని మీద మనసు వెళుతూ ఉంటుందన్నమాట. మనసు ఒక ఉన్నత స్థానాన్ని పొందాలి అంటే సత్సాంగత్యం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. దాంతో మానవుడు వానిలోని గుణాలను ఎన్నిటినో మార్చుకుంటానికి చాలా అవకాశం ఉంది. ఆలోచిస్తూ ఉంటే నాకు అనుభూతి అనమాట. మన గురుదేవులు మనకి ఇక్కడ సత్సాంగం అనేటువంటి ఒక మంచినీటి చెరువుని ప్రసాదించారు మనకి. మనం ఎవరైనా సరే, లేకపోతే ఒక సత్సాంగం అనేటువంటి ఒక వర్షపు జల్లుని మన మీద ఎల్లవేళలా కురిపిస్తూ ఉంటున్నారు. స్నానం ఎందుకు చేస్తాం మనం? మనలో మన మాలిన్యాన్ని పోగొట్టుకుంటానికి స్నానం చేస్తాం. కానీ దేహ స్నానం కోసం నీళ్లు పోసుకుని స్నానం చేసి మాలిన్యాన్ని వదులుచుకోగలం. కానీ మనసుకు పట్టిన మాలిన్యాన్ని వదులుచుకోవాలంటే ఈ స్నానాలు నీటితోటి, లేకపోతే అమ్మ చెప్తున్నట్టు పన్నీటి జల్లులతోని పోదన్నమాట. మనకి ఎల్లవేళలా మనకి భగవంతుడు కొట్టనీయండి, తిట్టనీయండి, పెట్టినా అమ్మాయి పెడుతుంది, తిట్టినా అమ్మాయి పెడుతుంది, కొట్టినా అమ్మాయి పెడుతుంది. కాబట్టి మనకి ఎటువంటి జరిగినా మనకి దేహానికి నొప్పులు రానియండి, ఏదైనా కానివ్వండి, మనకి భగవంతుడు సత్సాంగత్యం అనేటువంటి ఒక మంచి ప్రసాదాన్ని మనకిచ్చి మనని మనమే కడుక్కోవాలి. ఇంకొకటి వచ్చి కడగలేడు. దేహాన్ని అయితే ఎవరైనా ఓపిక లేకపోతే మనిషిని పెడితే వాడు కడుగుతాడు. కానీ మరి మన మనసులో భావాలను ఎవరు కడుగుతారు? గురుదేవుడు చెప్తాడు, కానీ మనమే కడుక్కోవాలి కదా. గురుదేవుడు అనుగ్రహం ఉండబట్టే మనం ఆశ్రమంలో నివాసం చేయగలుగుతున్నాం. కానీ ఉన్న నివాసానికి మనం చేయవలసింది ఇంకా ఉందన్నమాట. ఆ సత్సాంగత్యం అనేటువంటి ఆ వాక్కుల ద్వారా మన మనసులో ఉన్నటువంటి భావాల్ని ఎప్పుడైతే మనం కడుక్కుంటానికి ప్రయత్నం చేస్తామో దానివల్ల మన బుద్ధి నిశ్చలత ఏర్పడుతుంది. గబుక్కున ఒకళ్ళ మీద మనకు ఏదైనా భావన కలగనేది, అది వెంటనే మనకి స్మరణ చేస్తుంది, నువ్వు చేసింది తప్పు, దానికి నువ్వు దిద్దుకోవాలి అనేటువంటి తెలియజేస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు ఎప్పుడైతే మనకి మనం చేసిన తప్పుల్ని మనమే సరిదిద్దుకుని గురుదేవుడి యందు మనం ఫలానా ఇది ఈ రోజున ఈ దోషాన్ని మన వలన జరిగింది అని ఎప్పుడైతే మనకి స్వామి ముందు నమస్కరించుకుని చెప్పుకుంటామో భగవంతుడు మెల్లగా దానికి నీ విషయం నీకు తెలిసింది కాబట్టి దానికి ఓకే నేను ప్లస్ చేస్తున్నాను, నీకు ఇంక నుంచి అటువంటి విషయాలు రావడానికి ఆస్కారం ఉండదులే అని భగవంతుడు మనకి ఆశీర్వాదం చేస్తారన్నమాట. ఎప్పుడైతే ఇటువంటి విషయాల్ని మనం మన మనసులో తుడుచుకుంటూ వెళ్తామో మన ప్రశాంతతను మనసు అప్పుడు కోరుకుంటుంది. ఎప్పుడైతే ఈ అలజడిగా ఉన్న మనసు మనం కళ్ళు మూసుకుని కూర్చుంటే ఎప్పుడైతే మనకి అలజడిగా ఉన్న ఈ మనసు ఉంటుందో రాను అటువంటి భావాలను మనం పొందుతున్నప్పుడు మన మనసు ఆటోమేటిక్ గా ప్రశాంతతను కోరుకుంటుంది. కూర్చున్నప్పుడు మనకు తెలియకుండానే ఆ ప్రశాంతతను భగవంతుడు మనకి కలుగజేస్తాడు. అది మనం పొందుతున్నామని మనకి తెలియకపోవచ్చు. కానీ మనకి కాళ్ళు కదపకుండా కూర్చుంటామని గాని, ఒక గంట సేపు సమయం తెలియకుండా పోవటం అని గాని, మనకు ఆటోమేటిక్ గా ఇది జరుగుతుందన్నమాట. అటువంటి జరగాలి అంటే ఇటువంటి కార్యక్రమాలకి మనం సత్సంగత్యంలో ఉండాలి. ఉన్న విషయాన్ని ఎవరైనా మన మనని మనం బాగు చేసుకుంటూ ఎదుటివాడు విషయంలో మనకి ఏదైనా వచ్చినా మనం కాదు మనం కాదులే అని మనం తప్పుకుని వెళ్ళి మనని మనం ఉద్ధరించుకుంటేనే ఇటువంటి ఆనందం మనకి కలుగుతుంది. దానికిగా ఇప్పుడు మొట్టమొదట్లో మనం ధ్యానాన్ని కూర్చున్నాం అనుకోండి. ఇప్పుడు మనకి పెద్దలు ఇదివరకే ప్రసాదించారు ఈ పాట ఎంత బాగుంటుందో పాడుకుంటూ ఉంటే. కలగంటి నమ్మా కలగంటి బాబు దీనాబంధువు పావన చరితుడు బ్రహ్మ విష్ణు శివరూపముల జ్యోతి. ఆ రాసిన పెద్దవాళ్ళు ఎంత చక్కగా రాశారంటే మనం ఆ గురుమూర్తిని కలగన్నారట ఆ రూపంలో. దీనాబంధువు పావన చరితుడు బ్రహ్మ విష్ణు శివ రూపముల జ్యోతి. మనకి దత్తాత్రేయ స్వామి వారి అవతారం ప్రథమ గురువు ఆయన. ఆ ముగ్గురి అవతారాలు కలిపే కదా గురు రూపం కింద వచ్చింది మనకి. ఆ పరంపరలోనే మనం వచ్చాము. మనకి చెప్తారు కదా పిఠాపురం నుంచి బాబుజీ మహారాజ్ మనకి మొట్టమొదటిసారి కనిపించారు అంటే దత్తాత్రేయ స్వరూపమే అది, మనకి తెలియని విషయం అది. ఇంకా మిసమిసలాడే దేహంబుతో ధగధగ మెరిసే హారంబులతో సాక్షాత్ నారాయణమూర్తే ధగధగ మెరిసే హారాలను వేసుకుంటారు. అటువంటి ముసిముసి నవ్వుల మోముతో మనం నవరాత్రుల పూజకి స్వామి అమ్మగది నుంచి వస్తూ ఉండి ఈ రామాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి వెళ్తూ ఉంటే చక్కగా అందరూ జ్యోతులు పట్టుకుని పిల్లలు పెద్దలు అందరూ చక్కగా వేదాలు చదువుకుని ఛత్రం పట్టుకుని స్వామి వెళ్తూ ఉంటే అది మరి ఈ ఉపమానానికి ఆ స్వామిని తలుచుకుని మనం పక్కన పెట్టుకుంటే ఆ స్వరూపం మన కళ్ళెదురకుండా ఉన్నట్టే ఉంటుందన్నమాట. నుదుట్టన తిలకము పీతాంబరం. స్వామికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం కదా శ్రీకృష్ణ పరమాత్మకి. నారాయణమూర్తి మనం ఏదైనా సినిమాల్లో చూసినా ఆ అవతారానికి పసుపు రంగు బట్టలే వేస్తారు వాళ్ళు. ఎవరో కాదు నా గురుడే శ్రీబాబు. అంటే మన ధ్యానానికి కూర్చున్నప్పుడు ఇటువంటి మనకి ఏదైనా ఆలోచనలు వచ్చినా ఇటువంటి మన మనసులో పెట్టుకుంటే అటువంటి పక్కకు తొలగి కాసేపు భగవంతుని యందు మనసు ఏకాగ్రత చెందటానికి వీలవుతుందన్నమాట. పసిడి రంగులు కల వృక్షము వృక్షపు నీడలో సింహాసనము ఆసనమందున పులి చర్మము. అట మనకి ధనుర్మాసం సమయం వచ్చిందనుకోండి, స్వామి కోసం ఎంతో ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. ఆ సమయంలో ఇటువంటి ఈ చరణాన్ని మనం ఆ టైంకి వెళ్ళిపోయామనుకోండి, చక్కగా మామిడి చెట్టు కింద స్వామి కోసం చక్క పులి చర్మం అన్ని రెడీ చేసి మంచి సింహాసనం వేసి రెడీ చేస్తే స్వామి వస్తారు. అక్కడ కూర్చున్నారు అందులో కష్టము లాలించే కరుణామయ బోలు. అది ఇంకా మనం దానికి నిర్వచనం మనం ఏం చెప్పుకుంటాం, మనం ఎదురుగుండా చూస్తా ఉంటే స్వామి అట్లా కనిపిస్తూ ఉన్నారు. అందున కూర్చుని నీకేలా భయమనెను. స్వామి మనకు అట్లా కూర్చుని నీకేంటి భయం, నేనున్నాను కదా చూసుకుంటానికి. వైఫ్ హియర్, ఐఆమ్ హియర్. అట్లా మనకి బృందావనంలో ఇప్పుడు కూడా సరే ఆ సమయం ఆ రోజులు అయిపోయినా మరి ఇప్పుడు మనకి బృందావనాన్ని ప్రసాదించి బృందావనంలో స్వామి అట్లాగే కూర్చుని ఎంతమంది కష్టాలను మనకు తీర్చట్లేదు, మన కష్టాలను మనకు తీరుస్తున్నారు. ఎంతో మంది సంగతి వదిలేయింది, మంది మనకు తీరుస్తున్నారు కదా. ధర్మము చేయమని నుడివెను కర్మను వేయడమని అడలేను సత్యము పలుకమని తెలిపెను. దాంట్లోనే అర్థం ఉంది, మనం ధర్మాన్ని చేయవలసిన ధర్మం ఏంటో మనకు తెలుసు, అధర్మాన్ని చేస్తే మనకే మన అశాంతి. కర్మను వేయడమని అడలేను, మనం చేసే కర్మల్లో చెయ్యి, కర్మను ఎంతవరకు చేయాలో అంతవరకు చేయి, దాని యొక్క మంచి చెడులు నువ్వు ఆలోచించుకో. నీకు మంచి చేయవలసిన కర్మని నువ్వు మంచి అనుకుంటున్నావు దాన్ని చేయి, చేసిన దాని తర్వాత దాని ఫలితాన్ని నువ్వు కోరుకోకు. ఫలితాన్ని కూడా భగవంతుడికి గురుదేవులకు వదిలిపెట్టేస్తే అది మంచి అయితే మంచి ఫలితాన్ని ఇస్తున్నాడు, లేదు నీకు తెలియక నువ్వు చేసావు ఆ కర్మను చేసావు కానీ తెలిసిన చేసిన తర్వాత అది తప్పు అని తెలిసింది అనుకోండి, అది నువ్వు తీసుకెళ్లి గురుదేవుడి చెంతన వదిలే, స్వామి ఇది నాకు తప్పు అని ఇప్పుడు తెలిసింది, ఇది నీ కర్మని నేను నీ పాదాల చెంత వదిలిపెట్టేస్తున్నాను. సో దాని దోషాన్ని ఆయనే నీకు రహితం చేసేస్తారు. సత్యము పలుకమని తెలిపెను. గురుదేవులు మనకు చెప్తానే ఉన్నారు అబద్ధం చెప్పకూడదు, కానీ దానికే సత్యము పలుకమని తెలిపెను అంటే మనం నిజం చెప్తే స్వామి నిజం చెప్ దాన్ని ఓకే చేస్తారు, తప్పు చేస్తే మనకే తెలుస్తున్నాయి తప్పులన్నీ. నియమము తోడ నామము చేసిన ఉన్నది సుఖమనెను, లేకుంటే కర్మనెను. ఆ నామం చేసుకుంటానికే మనకి ఈ 7 రోజుల శిక్షణ. నియమము, ఒక నియమం మనకి ఈ 6 రోజులు ప్రసాదించారు. ఆ నియమంతో కూర్చుని దేహం సహకరించినా సహకరించకపోయినా కూర్చుంటే ఎట్లాగో అట్లాగా కాసేపు సమయాన్ని భగవంతుడు మనకి సహకరించేటట్టు చేస్తారన్నమాట. అప్పుడు నియమము తోడ నామము చేసిన ఉన్నది సుఖం, ఆ అనుభూతి ఏదో మనమే పొందుతున్నాం. లేదనుకుంటే నీ కర్మ, ఎవరి కర్మ వాడే అనుభవిస్తాడు. పట్టుకున్న వాళ్ళకి బంగారు పిచ్చుక, పట్టుకోకపోతే బూడిదే అని స్వామి యొక్క నినాదం అన్నమాట. ఉత్తమమైనది నర జన్మనెను, ద్వేషము వీడమని తెలిపెను, భ్రాంతులలో మునుగా వద్దనెను. మరి 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ కడు దుర్లభమైనది. దుర్లభం త్రైమేవే హేత దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశయ. ఉత్తమమైన నరజన్మ దొరికింది, మహాత్ముల ఆశ్రయము లభించింది, మోక్షం కలగాలనే కోరిక కూడా మనకు జన్మించింది. ఇన్ని జన్మించిన తర్వాత ఇన్ని కలిగుండి ఇంత ఆశ్రమ నివాసం కూడా కలిగుండి మహాత్ముల సేవలు చేసుకుంటున్నాము, దేవాలయాల్లో సేవలు చేసుకుంటున్నాము, మానవ రూపంలో వచ్చే భక్తుల సేవలు చేసుకుంటున్నాము, ఇన్ని చేసుకున్న తర్వాత మనకి మనసు నిలబడట్లేదు అంటే మనదే అక్కడ ఫాల్ట్ ఉందన్నమాట. ద్వేషము వేడమని తెలిపెను. ద్వేషము ఎందుకు కలుగుతోంది? ఈ సత్సాంగత్య మహిమ మనకి తెలిసిన నాడు దానివల్ల మనం ఎప్పుడైతే మన మనసుని ఎప్పుడైతే మనం మలుచుకుంటానికి ప్రయత్నం చేస్తామో ఆటోమేటిక్ గా ద్వేషము అనేటువంటి గొలుసు మన నుంచి విడిపోతుంది. ఇది మాత్రం నేను చెప్పగలను. ఏదైనా మనం అనుభవం చేస్తే ఆ అనుభూతి మనకి డంకా కొట్టి చెప్పగలం. భ్రాంతులలో మునుగా వద్దనెను. ఎన్నో భ్రాంతులున్నాయి. మెయిన్ గా మనం ధ్యానానికి కూర్చుంటే దేహ భ్రాంతి మనల్ని లొంగదీస్తుంది. ఆ భ్రాంతికి లొంగి ఉండే మనం కొంతమంది ధ్యానానికే కూర్చోలేం. కాళ్ళు నొప్పులను ఇన్ని గంటలు కూర్చోవలసి వస్తుందనో ఆ దేహభ్రాంతి వలన మనం ధ్యానానికి రాలేం. కానీ భగవంతుడు ప్రసాదించిన 360 రోజుల్లో వారం రోజులు 2 సార్లుగా మనకు భగవంతుడు ప్రసాదించినప్పుడు మనం ఈ 6 రోజులు ఈ దేహభ్రాంతి కోసమే మనం ప్రాకులాడి మెయిన్ గా ఇక్కడికి రాలేకపోతున్నాం. నాకుగా ఈసారి నేను ఆ దేహభ్రాంతితోనే నేను రాలేకపోయాను. ఆ దేహభ్రాంతి వదులుకున్న రోజున మనకి ఇటువంటి విషయాలన్నీ ఇదవుతాయి అన్నమాట. నమ్మి భజించిన ఉన్నది సుఖమనెను, నమ్మక చెడితే నీదే కర్మం భనెను. మనం నమ్మి భజించకపోతే ఇక్కడ ఉండం కదండి. చేస్తున్నాం, మనకి నమ్ముతున్నాము, భజన చేస్తున్నాం. మనం పట్టుకున్న పాదము మనం గట్టిగానే పట్టుకున్నాం, మనకు అందులో ఢోకా ఏం లేదు. పట్టుకోకపోతే ఎవరు ఇక్కడ ఆశ్రమంలో ఉండలేము. పట్టుకున్నాము కాబట్టే వండుతున్నాము. కాకపోతే ఇదిగో ఈ దేహభ్రాంతనో లేకపోతే ఇంకేదో భ్రాంతిలో మనల్ని కొంచెం ముంచుతున్నాయి. అది ముంచుతున్నాయని కూడా మనకు తెలుసు. ఎప్పుడైతే ఆ తెలుసుకున్న దాన్ని మనం విడగొట్టుకుని ఎప్పుడైతే గురు పాదాశ్రయం చేస్తామో మనదే సుఖం అన్నమాట. అటువంటి ఈ కీర్తన ఇటువంటి ధ్యాన సమయంలో మనకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని అనుకుంటున్నాను. ఎందుకే ఎందుకే నర జన్మ విజయ కాళి నీవింత కరుణమాలి తడవేలా
పెదవి ఎందుకే నర జన్మ విజయ కాళీ వింత కరుణమాలి తడవేలా చేసెదవి ఎందుకే అమ్మా సంసార జలధి దాటింపగా
ఘోర సంసార జలధి దాటింపగా
దురిత జాలం ములెడపి పాలింపగా
దురిత జాలం ములెడపి పాలింపగా
ఘోర సంసార జలధి దాటింపగా
ఘోర సంసార జలధి పగా
దురిత జాలం బులెడపి పాలింపగా
దురిత జాలం బులెడపి పాలింపగా
దర్శనం బిచ్చినాను దరే జర్పగా
దర్శనం బిచ్చినాను దరే జర్పగా
దర్శనం బిచ్చినాను దరే శాస్త్రాది విద్యలు నేర్చిన
వేద శాస్త్రాది విద్యలు నేర్చిన
పెద్ద పేరంది వేషము మార్చిన
పెద్ద పేరంది వేషము మార్చిన
వేద శాస్త్రాది విద్యలు నేర్చిన
వేద శాస్త్రాది
పెద్ద పేరంది వేషము మార్చిన
పెద్ద పేరంది వేషము మార్చిన
మెప్పు వడి వేలు లక్షలు కూర్చిన
వడి వేలు లక్షలు కూర్చిన
మెప్పు వడి వేలు లక్షలు కూర్చిన
మెప్పు వడి వేలు
లాభమేమున్నదేని దయలేనెడా
లాభమేమున్నదేని దయలేనెడా
లాభమేమున్నదేని దయలేనెడా
లాభమేమున్నదేని దయలేనెడా
ఎందుకే నరజన్మ విజయ కాళి కరుణమాలి తడవేలా చేసెదవి ఎందుకే
నర జన్మ విజయ కాళి నీవింత కరుణమాలి తడవేలా చేసెదవి
ఎందుకే కలయమేనల్ కన్ను మూసి జపంబులు చేసిన
మూసి జపంబులు చేసిన
కలయ చేసినా
కన్ను మూసి జపంబులు చేసినా
కన్ను మూసి జపంబులు చేసినా
పెక్కు గ్రంథాలు తానై వ్రాసినా గ్రంథాలు తానై వ్రాసినా
గ్రంథాలు తానై వ్రాసినా
నిన్ను సేవింపకెలేదు మోక్షము
నిన్ను సేవింపకెలేదు మోక్షము
నిన్ను సేవింపకెలేదు మోక్షము
నిన్ను సేవింపకెలేదు
నర జన్మ విజయకాళీ నీవింత కరుణమాలీ తడవేలా చేసరవే ఇందుకే
నర జన్మ విజయకాళీ
మనసుని మూర్తిపై నిలువకున్నది
మనసుని మూర్తిపై నిలువకున్నది
విషయ భోగంబులే కోరుచున్నది
విషయ భోగంబులే కోరుచున్నది
విషయ భోగంబులే కోరుచున్నది
విషయ భోగంబులే కోరు
మాయ కనుగప్పి వేధించుతున్నది
మాయ కనుగప్పి వేధించుతున్నది
మాయ కనుగప్పి వేధించుతున్నది
మాయ కనుగప్పి వేధించుతున్నది
ముందు గతి ఏమియో తోచుకున్నది
ముందు గతి
ముందు గతి ఏమియో తోచుకున్నది
ముందు గతి ఏమియో తోచుకున్నది
ఎందుకే 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 నర జన్మ విజయ కాళి నీవింత కరుణమాలి తడవేలా చేసరవే ఎందుకే అమ్మా మనకి సద్గురుదేవులు ప్రసాదించినటువంటి ఇంకొక కీర్తన అన్నమాట. ఎక్కువగా స్వామి కూడా తమ ప్రసంగాల్లో ఈ కీర్తనని వివరిస్తూ చెప్పిస్తూ ఉండేవారన్నమాట. అమ్మవారిని మనం ప్రార్థన చేసుకుంటున్నాం అన్నమాట. ఎందుకే నరజన్మ విజయకాళి నీవింత కరుణమాలి తడవేళ చేసేదవే, అంటే మా అమ్మా ఈ నరజన్మను ప్రసాదించావు, నువ్వెంతో దయగల తల్లివి కదా, మమ్మల్ని నువ్వు నీ కరుణలో మమ్మల్ని ఎప్పుడు కరుణతో మమ్మల్ని ఎప్పుడు తరింపచేస్తావు అని భక్తులమైన మనం ఆర్తిగా ఆ గురుస్వరూపాన్ని పాడుకునేటువంటి కీర్తన అన్నమాట. ఘోర సంసార జలది దాటింపగా దురిత జాలమ్ము లెడపి పాలింపగా దర్శనం బిచ్చి నను దరి చేర్పగా దిక్కు నాకెవ్వరే. మనకి మనం ఈ సత్సాంగత్య మహిమ వలన ఈ ఘోర సంసారంలో ఉంటున్నామని మనకు ఆల్రెడీ ఎప్పటి నుంచో తెలుస్తూనే ఉంటుంది. మనం ఎల్లప్పుడూ ఆ గురుదేవుని ప్రార్థించుకునేది అదే, ఈ సంసారం నుంచి మమ్మల్ని దాటించు తండ్రి, దాటించు అని. అట్లాగే ఆ గురుదేవుల్ని ఈ ఘోర సంసారం అనేటువంటి ఈ సముద్రం నుంచి మమ్మల్ని దాటింపగా, దురిత జాలము లెడపి పాలింపగా, దురితములు అంటే మనకి వచ్చేటువంటి కష్టముల నుంచి, వేరే వేరే బాధల నుంచి మమ్మల్ని వాటి నుంచి దూరం చేసి మమ్మల్ని పాలించు తల్లి. దర్శనం బిచ్చి మమ్ము దరి చేర్చగా, నీ దర్శనాన్ని మాకు నువ్వు కాక ఇంకెవరు ఇస్తారు, దిక్కు నాకెవ్వరే లోక పావని. అట్లాగా ఈ కీర్తనలో ఈ మొదటి చరణానికి వేద శాస్త్రాది విద్యలు నేర్చిన పెద్ద పేరంది వేషము మార్చిన వడివేలు లక్షలు కూర్చిన లాభమేమున్నదే నీ దయ లేనడలా. మనకి నుదుటిని త్రిపుండరం ధరించి మెడలో రుద్రాక్షమాలను వేసుకుని మనకి ఆ వేదం వచ్చు ఈ వేదం వచ్చు అని చెప్పి ఓ పురుష సూక్తాలు స్త్రీ సూక్తాలు వల్లి వేసేద్దాం, ఆ వేషమే దానికి అనమాట. పెద్ద వేద శాస్త్రాలు వచ్చినట్టు పెద్ద పేరంది వేషం అంటే ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఈ వేషాలన్నీ ధరించి మాకు చాలా దానికి తోడు నా శుభ్రంగా అన్ని వేళకి ఉంగరాలు అవి కూడా పెట్టుకుని వడివేలు లక్షలు కూర్చిన అంటే మనకి ఇంత సంపద ఉందని తెలియజేస్తూ కూర్చుంటే అమ్మా నీ దయ లేకపోతే మేమెంతవరకు వెళ్ళగలం వీటి నుంచి. లాభం ఏమున్నదే నీ దయ లేనడలా, ఇవన్నీ ఉన్నా కూడా నీ దయ లేకపోతే మాకు తీసిన అడుగు పెట్టలేము, ముందు వేయలేము, ఉన్న చోటను ఉన్నట్టే కూలిపోతాము. కలయ మేనల్ల భూతి పూసిన కన్ను మూసి జపంబులు చేసిన పెక్కు గ్రంథాలు తానే వ్రాసిన నిన్ను సేవింపకే లేదు మోక్షము. మనం ఈ ధ్యానము అనేటువంటి దానిలో కూర్చుంటే మనం ఎందుకు కూర్చుంటున్నాం? భగవంతుణ్ణి ప్రీతితో ఆరాధన చేయటానికే కూర్చుంటున్నాం. ఆ ఆరాధనే మనం చేయలేనప్పుడు భగవంతుడి గురించి మనం ఆయన వేసుకునే ఈశ్వరుడు పూసుకున్నట్టు, ఈశ్వరుడికి మేలల్లా విభూతి పూసుకున్నట్టు మనం కూడా విభూతి పూసేసుకుని ఆయన మంచుకొండల్లో జపం చేసుకుంటుంటారు కాబట్టి మనం కూడా అట్లాగా కళ్ళు మూసేసుకుని కూర్చుని పెక్కు గ్రంథాలు తానే వ్రాసిన పండితులలో ఎంతో మంది ఎన్నో రకాల రామాయణాలు భారత భాగవతాలు ఇట్లాంటి వాటిలోంచి మనం కూడా కొన్ని కొన్ని కోడ్ చేసి మళ్ళా వేరే మనం ఇంకో బుక్ రాద్దాం అది కూడా రాసేస్తాం కూర్చుని అన్నీ చేసి నిన్ను సేవించాం ఇదంతా మాదే ఈ గొప్పంతా మాదే అనుకుని మనం 10 మందిలోకి వెళ్ళామనుకోండి ఏంటి అక్కడ వచ్చేది మనకి రాళ్లు చెప్పులు ఇవి వస్తాయన్నమాట. మనం ఏ చేసిన కార్యక్రమం అయినా భగవంతుడికి ప్రీతితో భగవంతుణ్ణి అందులో అమ్మ అదే చెప్తారు నువ్వేదైనా చేయి నువ్వేదైనా కార్యక్రమం చేయి అందులో భగవంతుణ్ణి మేళవించుకో. ఆ భగవంతుని అందులో మేళవించుకుని మనం ఏం చేసినా అది భగవంతుడికి మంచి పుష్పంగా వెళ్ళిపోతుంది. 10 మంది కూడా ఇప్పుడు మనని ప్రాక్టికల్ గా ఆలోచిస్తానండి, మనం ఇక్కడ ఆశ్రమంలో ఉన్నాము, మనం బయటికి వెళ్తాం, మహాత్ములు అమ్మ మనని పంపిస్తారు బయటికి వెళ్లి ఈ సత్సంగ కార్యక్రమం చేసుకునిరా ఇది చేసుకున్నా మనంతటిగా వెళ్లి ఫలానా వాళ్ళు వచ్చారు ఫలానా వాళ్ళు కార్యక్రమం చేస్తున్నారంటే వింటారండి, కానీ మన వెనకాల ఎవరున్నారు? ఫలానా ఆశ్రమము ఫలానా పీఠాధిపతి ఫలానా మాతాజీ ఫలానా వారు పంపించారు కాబట్టి ఓకే వారు రాకపోయినా వీళ్ళు చెప్పితే ఏదో కాస్త బానే ఉంటుందిలే విందామానికి వస్తారు, లేదు అసలు పక్కన పెట్టేసి మనగ్గా మనం వెళ్లి కూర్చుందాం అనుకోండి ఏమి వింటారు? చెప్పులు రాళ్లు తప్పకుండా పడతాయి. అందుకని మనం ఒక కార్యక్రమం మనం మన నోటి నుంచి ఒక ఈ రోజున మనం మాట్లాడగలుగుతున్నామో ఒక మాట్లాడే శక్తిని భగవంతుడు ప్రసాదించాడంటే మన వెనకాల ఒక అపరిమితమైనటువంటి ఒక శక్తి ఉంది. ఆ శక్తి వలన మనం మాట్లాడిచ్చినా మనం చేయగలిగినా మనలో చేసినా భగవంతుడు అక్కడ కూర్చుని ఆ ఉపాధిని అట్లా ఆడిస్తే మనం ఆడతామన్నమాట. దీనికి ఒక చిన్న కథ కూడా ఉంది కదా. మన జ్ఞానదేవులు ఆయన ఒక చాకలి వాడిని అటుగా వెళ్తూ ఉంటే ఆ చాకలి వాడి చేత వేదం పలికించాలని నిర్ణయించుకుని ఆయన ఒక గీత గీసి నువ్వు ఇటు లోపలికి రా అంటే నువ్వెవరివి అని అడుగుతారు ఆ చాకలి వాడిని. వాడు అడిగితే వాడు ఏం చెప్తాడు, నేను ఇప్పుడు ఒక వైశ్యుణ్ణి అని చెప్తాడు. ఇంకో గీత దాటి లోపలికి రమ్మంటారు, నేను క్షత్రియుణ్ణి అని చెప్తాడు. ఇంకో గీత దాటి ఇప్పుడు గీసి దాన్ని దాటి లోపలికి రమ్మంటే నేను శుద్ధ బ్రాహ్మణుణ్ణి అని చెప్పి సకల వేదాలు ఆయన చేత పలికించారు. గురువుల శక్తి ఎక్కడుందది? వాళ్ళు తలుచుకుంటే ఒక గడ్డి పరకనైనా ఒక దేన్నైనా సరే వాళ్ళు ఒక కదలని గోడనైనా సరే కదిలించే మహత్వం వారికి ఉందన్నమాట. అటువంటిప్పుడు ఇవన్నీ ఏదైనా జరిగితే అది వాళ్ల సహకారం వాళ్ల ఆశీర్వాద బలంతో మనం చేస్తున్నాం కానీ మనకుగా ఇక్కడ మనకి ఉన్నటువంటి ఈ బలం ఏమీ లేదన్నమాట. అట్లాగా కలయ మేనల్ల భూతి పూసిన కన్ను మూసి జపంబులు చేసిన పెక్కు గ్రంథాలు తానే వ్రాసిన నిన్ను సేవింపకే లేదు మోక్షము. ఓ గురుదేవా, ఇవన్నిటినీ నేను కలిగి ఉన్నా నిన్ను సేవించిన రోజున ఇవన్నీ నాకు దేనికి పనికిరావు అనేటువంటి ఇదన్నమాట. తర్వాత మనసు నీమూర్తిపై నిలువకున్నది, మన బాధంతా అదే. ఈ వారం రోజులుగా మనం కూర్చుని కొంతమంది అనుభవిస్తున్నా కొంతమంది అనుభవించలేకపోయిన వాళ్ళు అయ్యో అనుభవించలేకపోతున్నామే అని బాధపడినా ఇది దీని గురించే కదా. మనసు నీమూర్తిపై నిలువకున్నది, విషయభోగంబులే కోరుచున్నది. అయ్యో మనసు స్వామి, ఇంత చెప్తున్నా నీ అందు నా మనసు నిలబడట్లేదే, విషయభోగాల్నే కోరుకుంటోంది, మాయ కనుగొప్పి వేధించుచున్నది, ఈ మాయా సంసారం నన్ను ముంచివేస్తున్నది, ముందు గతి ఏమియో తోచుకున్నది. ప్రభు, నా ముందు జీవితం ఎట్లాగా గడవాలనుందో నాకు తెలియటం లేదు. కాబట్టి ఈ నరజన్మను ప్రసాదించిన ఓ తండ్రి, నీవే నా యందు కరుణించి ఈ నీ దర్శనాన్ని కలుగజేసి ఈ సంసారాన్ని దాటించి నీ యొక్క ఆ కరుణా వర్షము మా మీద కురిపించి నీ యందు చేర్చుకో తండ్రి అని.
రాధే కృష్ణ గోవింద గోపాల రాధే మాధవ,
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 గోవింద రాధే మాధవ గోపాల రాధే మాధవ,
గోవింద రాధే మాధవ గోపాల రాధే మాధవ,
గోవింద రాధే గోపాల రాధే మాధవ,
గోవింద రాధే మాధవ 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 గోపాల రాధే
కృష్ణ గోవింద గోపాల రాధే మాధవ,
రాధే కృష్ణ గోవింద గోపాల రాధే మాధవ,
రాధే కృష్ణ గోవింద గోపాల రాధే మాధవ,
రాధే కృష్ణ గోవింద గోపాల రాధే మాధవ,
రాధే కృష్ణ గోవింద గోపాల రాధే మాధవ,
రాధే కృష్ణ గోవింద గోపాల రాధే మాధవ,
రాధే కృష్ణ గోవింద గోపాల రాధే మాధవ,
రాధే
రాధే కృష్ణ గోవింద గోపాల రాధే మాధవ
గోపాల రాధే మాధవ గోవింద రాధే మాధవ
గోపాల రాధే మాధవ గోవింద రాధే మాధవ
గోపాల రాధే మాధవ గోవింద రాధే మాధవ
గోపాల రాధే మాధవ గోవింద
రాధే కృష్ణ గోవింద గోపాల రాధే మాధవ
రాధే కృష్ణ గోవింద గోపాల రాధే మాధవ
గోపాల రాధే మాధవ
గోపాల రాధే మాధవ
గోవింద రాధే మాధవ
గోవింద రాధే మాధవ
గోవింద రాధే మాధవ
గోపాల రాధే మాధవ
గోవింద రాధే మాధవ
రాధే
కృష్ణ గోవింద గోపాల రాధే మాధవ
రాధే కృష్ణ గోవింద గోపాల రాధే మాధవ
మాధవ
పెద్దలందరికీ ఈ ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమంలో ఏదైనా తప్పులుంటే మన్నించవలసిందిగా ఆ తప్పులు సరిదిద్దవలసిందిగా కోరుకుంటున్నాము.
నమో నా